அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்துஸ்ருதிகிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபத த்வந்த்வமவாங்மானசகோசரம் ரக்த சுக்ல பிரபா மிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமக. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்ரிஷ்ட வபுர்தராபியாம் நயேந்திர கன்யா வருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதி. ஜெய் ஸ்ரீராம். பரமபவித்ரமైన ஸ்காந்த புராணంలో భాగంగా మహేశ్వర ఖండంలోని కౌమారిక భాగంలో నారద మహర్షి ధర్మవర్మ మహారాజు గారి దగ్గర 7 4 28 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం తీసుకుని ఈ స్థలం ఎవరికి దానం చేయాలి అని భావించి దానికోసం ఒక 12 ప్రశ్నలు తయారు చేశాడు. ఈ 12 ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన వారికి ఈ భూమి దానం చేద్దామని ఇలా అనుకుని హిమాలయాలలో అతి రహస్యంగా ఎవరికీ కనపడకుండా మహాసాధకులకి తపస్సులకి ఋషులకు సిద్ధులకు మాత్రమే కనబడే కలాప గ్రామానికి వెళ్ళాడు. శంబల గ్రామం కూడా దాటాక వచ్చేది కలాప. కొంతమంది కలాప శంబలం ఒకటే అంటారు, కానీ 2 వేరువేరైన పురాణాలు చెబుతున్నాయి. అదృశ్య రూపంలో ఉంటాయి అవి. హిమాలయాలు మనం అనుకుని కాస్త కాదు, వీటికి అలా పైభాగంలో చాలా విచిత్రమైన కొండలు ఉంటాయి. ఇప్పటికీ ఆ కొండల రహస్యం మానవ మత్తుడికి తెలియదు, పరమసాధకులైనటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి కలాప గ్రామంలో సుతరుగు అని పేరు కలిగిన ఒక బుడ్డి కుర్రాడు ఇంతేనా ఈ ప్రశ్నలని వాటికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. 2 ప్రశ్నలకు సమాధానాలు నిన్న మనం విన్నాం. నాలుగురే తెల్లబోయాడు ఆ కుర్రవాడి పాటించడానికి. ఇప్పుడు 3వ ప్రశ్నకి ఆ పుత్రుడు సమాధానం చెప్పాడు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎవరికి తెలుస్తుంది అని కొందరు ధర్మ సందేహాలు అడిగారు. ఈ ప్రశ్నలు విని వినగానే వాటికి అర్థం తెలియాలంటే ముందు నీలో ఈ ఋష్య అనే ఒక దరిద్రపు గుణం పోవాలి. మానవుడిలో సద్గుణములు లేకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. భగవంతుడు ఆ ఇంట్లో ఎప్పుడు కష్టమే పెడతాడు. ఎప్పుడు భర్త వల్ల లేక అత్తగారి వల్ల ఇంకొకటి వల్ల సమస్య వస్తుందంటే మనలో సద్గుణములు లోపించాయట, లేక పురుషుడికి భార్య వల్లనో ఇంకొకళ్ళ వల్లనో ఇబ్బందులు వస్తున్నాయంటే వీడిలో సద్గుణములు లోపించాయని అర్థం. ఉద్యోగాల్లో సమస్యలు వస్తున్నాయంటే, ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే, ఎప్పుడు అశాంతి ఉంటుందంటే నీలో దుర్గుణములు ఎక్కువగా ప్రవేశించాయని అర్థం. ఈ దుర్గుణములు దూరమైతే క్రమంగా మనశ్శాంతి ఏర్పడుతుంది. మానసిక శాంతి ఉన్నవాడికి అసలు బయట సమస్యలు ఏం చేస్తాయండి? మంచంగాతో కఠౌతీమే గంగ, మనస్సే కనుక పవిత్రంగా ఉంటే నీ దగ్గర ఉన్న చెంబులో నీరే గంగాజలం అయిపోతుంది. అది పరికిమాల నీరైనా అది గంగగా మారుతుంది. అందువల్ల నీ మనస్సు పవిత్రంగా లేనంత వరకు, నీ మనస్సు కుళ్ళు కుతంత్రాలతో నిండినటువంటిది అయితే అదొక డ్రైనేజీ గుంట అవుతుంది, మురికి నీటి గుంట అవుతుంది. మనం పెడుతుంటే చాలా చోట్ల నల్లాలు కనపడతాయే, ఓ మురికి నీటితో దుర్వాసనతో ప్రవహిస్తాయో దానికి నీ మనస్సుకి తేడా లేనప్పుడు నీకు ఈ భగవత్ సంబంధమైన విషయాలు ఏం తెలుస్తాయి? ఎన్నాళ్ళు వింటే నీ వల్ల లోకానికి ఉపయోగం, నీకేం ఉపయోగం? జ్ఞానం కావాలంటే ముందు నీ మనస్సు పవిత్రంగా ఉండాలి, పరమ పవిత్రంగా ఉండాలి. అప్పుడే తెలియకుండా అన్ని కరతలామలకు అవుతాయండి. అడిగి అడగగానే కవిత్వం వస్తుందంటే, అడిగి అడగగానే పద్యం చెప్పి అప్పచెప్పగలుగుతున్నాడంటే, అడగగానే ఒక ధర్మ సందేహానికి సమాధానం చెబుతున్నాడంటే, ఆ హృదయం భగవంతునికి అంకితమయ్యింది అని అర్థం. అందులో ఏ విధమైన ఈర్ష్యాసూయాదులు లేవు. ఈ ఈర్ష్యాసూయాదులు ఉన్నంత వరకు ఇతరులు బాగుపడితే తట్టుకోలేరు. మీరు చూడండి, ఎక్కడన్నా ఒక కుర్రాడికి ఒక పండు ఇస్తే పక్కవాడికి మండిపోతుంది, వాడికి ఎందుకు ఇచ్చాడు పండు, నాకెందుకు ఇవ్వలేదు. ఇదేం బుద్ధి అండి? దరిద్ర బుద్ధి. ఛీ, ఇది ఉన్నంత వరకు ఆ మనిషి డ్రైనేజీ అంటే వాడు మురికి నీటి గుంట. ఈ గుంటకి మోక్షం అనే పంటలో వస్తుంది. ఆ మురికి నీటి గుంటలో ఏం పండుతాయి? కెమికల్స్తో నానా రకాలైన చెత్తతో ప్రవహించే మురికి నీటి గుంటలో ధాన్యం కిందలేస్తూ మొలగొత్తుతాయా? మంచినీరు ఒక మంచి నేలలో పోసి ఆ నేలలో వరిగింజలు నాటితే అప్పుడు అది ఒక పొలం అవుతుంది. కాబట్టి ముందు నీ మనస్సే పవిత్రంగా ఉండాలి. ఎక్కువ మందికి ఈ కలియుగంలో అశాంతి, రోగము, అనారోగ్యంతో పాటు దారిద్ర్యము ఇవెందుకు వస్తున్నాయి అంటే, ఈ మనస్సులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం అనే ఆరు శత్రువులు వస్తున్నాయి. అంటే ఏమిటి? వాడికి ఇచ్చిన వస్తువే నాకు కావాలి. ఈ పువ్వుల దండ ఉంది, నా మెడలో వేశారు, పక్కనున్న ఏ పరమేశ్వరి చేతిగా ఇచ్చాను, అదిగో వాడికి ఇచ్చేశాను. ఇంకేవద్దు పువ్వుల దండ, లేదా ఎవరినో పంచుకోమన్నాం, నాకు ఇవ్వలేదు వాళ్ళకే ఇచ్చాను. ఎంతకంటే దరిద్ర ఆలోచన ఉంది. ఇదే విచిత్ర కామం అంటే, ఆ వ్యక్తి వస్తువు నువ్వు కావాలని కోరుకుంటావు కదా, అర్హత లేదు నీకు, అందుకే నీకు ఎదు రాలేదు. అర్హత వచ్చినప్పుడు నీకు ఎలాగో వస్తుంది, పిలిచి భగవంతుడు ఇస్తాడండి. ఎందుకు వాడు, నీకు అర్హత ఉంటే కైలాసం ఇచ్చి వైకుంఠం ఇచ్చి రక్షించేవాడు ఈ పువ్వుల దండ ఇవ్వకుండా ఉంటాడా? అంటే నీవు అర్హత పెంచుకోకుండా అనర్హమైన వస్తువుని కోరుకుంటున్నావు. ఈ కోరుకోవడాన్ని కామం అంటారు. కామం అంటే కోరిక. నీకు కుదరని వస్తువుని కోరుకోవడమే కామం అంటే. కనీసం కృష్ణుడిని గోపికలు కోరుకున్నట్టుగా కోరుకో. ఆ కృష్ణుడే నా వల్లభుడు, ఆ ఈశ్వరుడే నా భర్త, అంత స్థాయిలోకి వెళ్ళి కోరుకో. అది ఉత్తమమైన కోరిక. నీకు ఆ లక్షణం లేదు. గోపికలకున్నంత భక్తి నీకు లేకపోతే కోరుకున్నది ఎలా ఇస్తాడు? ఈ వస్తువు రాకపోతే కోపం, అందరి మీద కోపమే. కొంతమంది ఉంటారు ఎలా పుడతారో, మరి ఏ పాపం చేసి పుడతారో, కానీ అందరినీ తిట్టుకొని వాడిపోతుంది అనమాట. ఆఖరికి భర్త అన్నం తిన్నా సహించలేని భార్యను నేను చూశాను, భార్య అన్నం తింటే సహించలేని భర్తలు చూశాను. నాకంటే ముందు అన్నం తింటామా అని పెళ్ళాలు కొట్టేస్తాడు వాడు. చచ్చిపోతుంటే తనకేం చేస్తుంది చెప్పండి? ఈ క్రోధం అతి ప్రమాదకరమైనది. నేను చాలాసార్లు చెప్పాను, అన్నిటికంటే క్రోధమే నిన్ను పాడు చేస్తుంది. క్రోధానికి చాలా దూరంగా ఉండాలి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు నడిచి నడవండి 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 తిడుతూ ఉంటారే, వీళ్ళందరూ వచ్చే జన్మలో ఆ గుమ్మం దగ్గర చీపురు కట్టలే కొడతారు అండి, చాలా డేంజర్. అందుకే రామా రామా అనాలి. తిరుపతి వెళ్ళినప్పుడు ఆ క్యూలో నిన్ను మెడబట్టి కింటేవాడు ఉన్నాడే, వాడు వెళ్ళండి వెళ్ళండి అని అరవకూడదు. అరిస్తే ఇంక వాడి జన్మలో ఎప్పుడు భగవత్ దర్శనం అవ్వదు. సరి కదా, ఆ ఇంటి బయట కూర్చుని, ఏది ఆలయానికి బయట కూర్చుని వచ్చి పుచ్చుకుని బ్రెచ్చ మడుక్కునే దరిద్రులు కలిగొస్తుంది. అందుకని గోవింద గోవింద ఇంకా కోపం వస్తుంది, గోవింద గోవింద నడవండి 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 తిట్టడమే. ఏమిటి తిట్టడం వల్ల ఉపయోగం? అస్సలొద్దు. క్రోధం, క్రోధమ తపముంజనచును, క్రోధమ అని మాధులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్ క్రోధిగా తపస్సుకి తన్ని. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్ట సిద్ధులు పాడైపోతాయి. క్రోధం సర్వనాశనానికి మూల కారణమవుతుంది. క్రోధంతో నిమిషం మాత్రంలో మూట సత్తుకు నేను ఇంటికి వెళ్ళిపోతానంటే పోతావు, నువ్వు పోతావు. ఆయనకు వచ్చిన ఇష్టం ఏంటి? దేవుడికి. నీకు మహాపాపానికి మూల కారణం క్రోధమే. ఈ క్రోధం వల్ల ఎందరో పాడైపోయారు. అరిషడ్ వర్గంలో క్రోధం వల్లే సమస్త వినాశనములు దాపరిస్తాయట. అందువల్ల సాధ్యమైనందుకు కోపం ఉండకూడదు. ఈ కోపం ఎంత పాపమో మనం తెల్లవారులేస్తే ఎంతోమంది దగ్గర చూస్తూనే ఉన్నాం. ఇంకా విచిత్రం తెలిసిన ఈ మధ్యని కొట్టకో అని అరుస్తుంది ఒక ఆవిడ. ఓ చోట జరిగింది, ఎక్కడ ఏమిటనేది పక్కన పెట్టినాడు. కొట్టేస్తున్నాడేమో మొగుడు అనుకుని నేను ఆవిడ కలిసి పరిగెత్తుకు వెళ్ళాం. తీరా పెడితే ఎందుకని తెలుసా, తలుపులు వేసి ఉన్నాయి. ఇక భయం వేసింది, లోపలి దిక్కుమాలి మొగుడు చంపేస్తున్నాడేమో అని అడుకుని తలుపులు కొడితే తరి తీయరు. కిటికీ తలుపులో తోస్తే కనబడింది ఏమిటో తెలుసా, మొగుడి బాధ వస్తుంది, కొట్టబోయి కొట్టుకొని అరుస్తుంది. ఆ మొగుడు ఇంత తుట్టాడు, ఈవిడు చూస్తే సూర్పణకలా ఉంది అక్కడ, భయంకరంగా ఇలా వండి దిక్కుమాల తుట్టు వాడు వేసుకొని ఆ మొగుడు ఇంత ఉన్నటువంటి పీకులు ఒక్కేస్తుంది, వాడినే కొట్టేస్తుంది, కొట్టకొని కొట్టుకొని బయటకు అరుస్తుంది. నేను అడిగిపోయానండి, నిజంగా ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా వాస్తవం, చాలా చోట్ల అలాగే ఉంటుంది. సూర్యకాంతం పాత సినిమాలు ఇలా చేసినట్టు ఏదో అనుకున్నాం, కానీ ఇది నిజమే, వ్యవహారంలో కూడా కనపడుతుంది. నవ్వుకుని మేము వాడి చంపేసి, వాడి కొట్టేసి, చెరగబాదేసి బయటికి మాత్రం కొట్టకపోయాయి కొట్టకపోయి అంటుంటే మనం ఏమనుకుంటాం, బయట నుంచి సానుభూతితో నిజంగానే లోపల మొగుడు బాధిస్తున్నాడేమో అనుకుంటాం. వాడు చూస్తే ఇంత ఉన్నాడు, ఇవి చూస్తే ఇలా ఉంది సర్పణక, వాడు చూస్తేనేమో పాపం ఇది ఈ ఎదురుగుండా ఉన్న జలగ వెంకటరెడ్డిలాగా ఉన్నాడు, అంత ఇంతే ఉన్నాడు పట్టిగా పాపం. సరే తప్పదు, అలాగా నటించి క్రోధంతో ఇతరులను బాధి బయటికి మాత్రం నటించడం అంటే అది ఇంకా ప్రమాదం, ఇంకా లోభం, ఇది అన్నిటికంటే ప్రమాదకరం. పైకేమో ఇంత దానం చేసినట్టు కనబడ్డాం, అందులో ఏముండదు. ఓసారి నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేసిన చాలా కాలం క్రితం, ఈ పారాయణ పురులందరికీ ఎంతంత కవర్లు ఇచ్చారు ఏకంగా ఆర్గనైజర్ గారు. ఈ కవర్ చూసేవాడు ముచ్చట పడిపోయి ఏదో ఏదో అనుకుంటే అది 10 రూపాయల కట్టలు అనమాట, 2 కట్టలు అంటే ఇంతలావు కనపడుతుంది కదా 10 కట్ట, అంటే 2000 ఇంత చేసి ఇచ్చింది, 10 రూపాయలు కట్టంటే 1000. అటువంటి 3 గంటలు పెడితే మాత్రమే ఉపయోగం. చూసేవాడేమో ఏదో ఇచ్చేసాడు అనుకోవడం, వాళ్ళు ఇంటికి వచ్చేవి చూసుకుని అయ్యే బాబో ఏం మోసపోవడం. ఒక్కొక్కటి ఇస్తాడు పాపం పారాయణ చేసిన వాడికి. ఏ కవర్ చూస్తే ఉండదు, అందులో చూస్తే ఎందుకంటే 2000 రూపాయలు 10 ఉంటాయి, 20000 ఇచ్చేసాడు అనమాట. 20000 ఇచ్చిన వాడేమో ఏమి ఇవ్వకుండా కనపడతాడు, ఇది ఎందుకు కట్టేస్తాడు. ఇది ఎంత మోసం అండి, ఇలా ఎంతోమంది మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. చూసేవాడికేమో ఎంత ఇచ్చినట్టు కనపడుతున్నాడు బండిల్ ఏకంగా. ఇప్పుడు 5 రూపాయలు కట్టలు పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఇంత పార్సిల్ చేసి అక్కడ మీరు ఇస్తే ఎదురుకుండా ఏమవుతుందో చూసేవాడికి, వాడు ఏదో పట్టుకుపోతున్నాడేమో ఓ బస్తా డబ్బు అనుకుంటారు. అది బస్తా కాదు, మొయ్యడానికి ప్రమాదం తప్ప అందులో 1 రూపాయి ఉండదు. కాబట్టి ఇదొక విచిత్రమైనటువంటి లోభం. లోభమే అన్ని దుర్గుణములకు మూల కారణం. లోభశ్చేత గుణేనకి, దుర్గుణములన్నిటిల్లోకి లోభమే. లోభమనే ఒక దుర్గుణము ఉంటే వేరే దుర్గుణములు ఉండవలసిన అవసరం లేదు. అన్ని చెడ్డ గుణాలు లోభంలోనే ఉన్నాయి. పిశునత యద్యస్థికి పాతకై, ఇతరుల మీద నేరాలు చెప్పడం కంటే వేరే మరొక పాపం లేదట. పిశునత్వం అంటే వీడి మీద వాడికి, వాడి మీద వాడికి, అందరికీ నేరాలు చెప్పడం అనమాట. అదిగో ఆవిడ ఇలాంటిది, వీడు ఇలాంటి వాడి, అంటే ఈ దరిద్ర బుద్ధికి అందరూ అలాగే కనపడతారు. వేశ్యలకు అందరూ వేశ్యలే కనపడేటట్టుగా, దొంగాడికి అందరూ దొంగాళ్ళే కనపడేటట్టుగా, పాపిష్టి లక్షణములు ఉన్నటువంటి కాముకులకు అందరూ కాముకుల్లో కనపడేటట్టుగా, ఈ పిశునత్వం చెప్పేవాడు కొండెములు చెప్పేవాడికి అందరూ పాపత్తులో కనపడేవి, వాడు దుర్మార్గుడని ఇతని మీద చెప్పడం, ఇతర దుర్మార్గుడని అక్కడ చెప్పడం, అతని మీద ఇతనికి, ఇతని మీద అతనికి చెప్తారు. ఇది ఇంకో దరిద్రం. కాబట్టి ఎప్పుడు ఇతరుల మీద నేరాలు చెప్పకండి. అందరూ ఈ వాట్సాప్లో వచ్చాక ఈ నేరాలు చెప్పడం ఎక్కువైపోయి అందరికీ అనమాట, ఇదిగో వాడి గురించి నమ్మకండి వాడి దుర్మార్గుడు, వీడి గురించి నమ్మకండి వీడి దుర్మార్గుడు. ఇందులో దుర్మార్గుడు అనుకుంటే ఈ ప్రపంచంలో అందరూ దుర్మార్గులే, నాకైతే ఇందులో ఒక్క దుర్మార్గుడు కనపడలేదు. వీరందరూ నాకు రోజు కృష్ణుడి కిందే కనపడుతారు. అందుకే నేను ఎవరికైనా సలహా ఇచ్చే ముందు వాడికి శ్రేయస్సు కోరుకుని సలహా ఇస్తాను. ఎందుకంటే ఈ శ్రేయస్సును కోరుకునే నేను కృష్ణుడిని, శ్రేయస్సును అందుకునే మీరు కృష్ణ స్వరూపమే. ఇందులో ఎవరు దుర్మార్గులు, ఎవరు పాపాత్ములు, ఏదో వాడి బతుకు కోసం చిన్నో చెతుకో అసత్యవాడు ఉండొచ్చు, లేదో మంచి పని కోసం వాడు ఏదో రావచ్చు. ఎవడి బాధపడదు కదండి, గురువుగారి దగ్గరకు వచ్చి బాబోయ్ అని ఎందుకు మొరపెట్టుకుంటారంటే వాడికి ఏవో కష్టం ఉంది పాపం, ఆ కష్టం ఈ గురువు తీరుస్తాడనే నమ్మకంతో దూరం నుంచి వస్తారు పాపం. అలా వచ్చిన వీళ్ళని మీరు పండి పండి అంటారు అనుకోండి, నేను అది పాపం నాకు కొట్టుకోదు మరి, ఎందుకని నన్ను నమ్మి వచ్చారు, నన్ను కాసేపు దైవం అనుకున్నారు. నేను దైవాన్ని అయినా ఒక్కపోయినా మీకు ఏదో నా వల్ల కొంతైనా ప్రయోజనం చేకూరితే, ఈ పురాణం చెప్పిన వాక్కుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తే, ఈ పురాణ వాక్కుతో మీకు మంత్రం ఇస్తే, ఆ మంత్రం మీరు అనుష్ఠానం చేసుకుని బాగుపడితే అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి ఉసూరుమని వెళ్ళి అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చాను, గురువుగారిని చూడలేకపోయాను, మాట్లాడలేకపోయాను, వెడబట్టు కెట్టేశారు పక్కవాడని ఏడిస్తే అది ఉసూరు అవుతుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, మేము పిశునత్వం లేకుండా చూసుకోవాలి, మిమ్మల్ని సాధ్యమైనంత వరకు ప్రేమించాలి. ఇది మీరందరూ వినవలసిన మాటలన్నమాట. అక్కడే కదా కామం క్రోధం లోభం అయ్యింది, మోహం. ఈ మోహం మరింత ప్రమాదం. ఇవి నావి, ఇవి కావు, వీళ్ళు నావాళ్ళు, వీళ్ళు కావు, ఎక్కువ మందికి ఇదే లక్షణం. తన భార్యకి ఏమో ఆశీర్వచనం కావాలి, పక్కవాడికి ఆశీర్వచనం రాకూడదు. అంటే ఇందువల్ల ఈమె భార్య కనుక, లేదా వీడు నా కొడుకు, వీడికి ఆశీర్వచనం కావాలి, తక్కిన వాడికి వద్దనుకుంటారట. ఆఖరికి భగవంతుడు విమానం పంపినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కోసమే పంపారండి, ఇతరుల కోసం పంపలేదండి అంటారట. అది ఇంకా ప్రమాదం. ఇక్కడ ఒక గొప్ప కథ ఉంది, పురాణ కథ. పూర్వం ఒకడు శివరాత్రి పూట శివుడిని తలుచుకున్నాడు. శివుడు మెచ్చుకుని పైనుంచి ఒక తాడు విసిరాడు. ఈ తాడు పట్టుకుంటే నేను నిన్ను కైలాసానికి పట్టుకుపోతానన్నట. వెంటనే వీడు వచ్చి తాడు పట్టుకున్నాడు. పట్టుకుని కొంతసేపటికి వీడి కాలు కొంచెం బరువు ఎక్కినట్టు అనిపిస్తూ చూస్తే వీడి కాలు ఇంకోటి పట్టుకున్నాడు. వీడితో పాటు కైలాసానికి పోదామని ఇది విన్నాడు అన్నమాట ఎవడో. వాడి కాలు ఇంకోటి పట్టుకున్నాడు. ఓ పది పది మంది 12 మంది పట్టుకున్నారు. పట్టుకుంటే వీడికి వచ్చి నష్టం దానికి ఏం లేదు, కానీ వీడికి కోపం వచ్చేసింది. రాత్రంతా కష్టపడి శివరాత్రి నాడు జాగరణం చేసి ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్ర జపం చేసి ఈ తాడు నేను పొందితే అప్పనంగా నా కాళ్ళు పట్టుకుని కైలాసాలకు వచ్చేస్తారా, ఛీ ఈ తాడు నా కోసమే, నన్ను వదలండి, వదులుతారా లేదా అన్నట. వాళ్ళు వదలలేదు. దాంతో వీడు తాడు తెలిసాడు వాళ్ళ కోసం. వీడు పడ్డాడు, వాళ్ళు పడ్డారు. ఈ పిచ్చాడు వాళ్ళని వదిలించుకుందాం అనుకున్నాడే తప్ప మధ్యలోకి వచ్చాక తాడు వదిలేస్తే తాడు కూడా పడిపోతారు, మళ్ళీ తాడు రాదనే విషయం మర్చిపోయాడు. ఇప్పుడు తాడు వదలడంతో వాళ్ళు పడ్డారు, వీళ్ళు పడ్డారు, అందరికీ పోయింది. అదేదో అన్నట్టుగా పాయే అంటాడే దిక్మాల పదం ఒకటి, అలాగే అందరికీ స్వర్గం పోయింది ఇప్పుడు కైలాసం. అంటే ఒక వ్యక్తిని పాడు చేయడానికి తాను కూడా పాడవడానికి సిద్ధపడిపోయాడు అనమాట వాడు. ఇది ఎంత దరిద్రం అండి. ఇది అదే నాతో పాటు వస్తున్నారా రండి నాయన అని ఉంటే వీడికి శాశ్వత కైలాసం వచ్చేది. విపశ్చిత్ అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు, మహాతపస్సు, మహాదానాలు చేయటం వల్ల ఆయన స్వర్గానికి వెళ్ళాడు. కానీ స్వర్గానికి వెళ్లే ముందు యమకింకరులు ముందు నరకానికి తీసుకెళ్లారు. ఆ నరకకుండాలు చూశాడు ఆయన. ఆయనకి భయం కలిగింది. ఆయన ఆశ్చర్యపోయి ఎన్నో పుణ్యములు చేశానని మీరంటున్నారు, నేనేం చేశానో నాకు తెలియదు, కానీ అయినా నన్ను ఎందుకు నరకానికి తీసుకొచ్చారని అడిగాడు. యమకింకరులు స్వర్గంలో ఉన్న దేవ దూతలు కూడా నీవు పరమ పుణ్యం చేసావు, అయినా ఒక్కసారి నరకం చూశాకే స్వర్గానికి వెళ్ళి అన్నారట. అప్పుడు ఆయన మీరు నేనేమో ఎన్నెన్నో పుణ్యాలు చేశానంటున్నారు, అయినా ఒకసారి నరకం చూడమంటున్నారు, నరకం చూడటం కూడా ఒక పాపమే, కాబట్టి ఏ పాపం వల్ల ఇక్కడికి వచ్చానంటే నీ భార్యలు చాలామంది ఉన్నారు, అందులో ఒక భార్య మీద ఎక్కువ ప్రేమ చూపించి తక్కిన వాళ్ళు కొంచెం తక్కువ చూపించే ప్రేమ పెసరట. అది కూడా పెద్ద ఎవరికి తెలియదు బయటవాడికి, లిప్త లోపం చూపించాట. అసలు ఇది ఎలా తెలుస్తుంది దేవతలకి? అందరినీ సమానంగా చూసి ఈయన మనసులో ఒక్క పెసరు ఎక్కడో ఒక ఆవిడ మీద ఎక్కువ ప్రేమ ఉందట. ఆ చిన్న దోషం వల్ల నువ్వు నరకం చూడవలసి వచ్చింది. అది తప్ప మరొక పాపం లేదు. ఇక ఈ పాపం కూడా పోయింది, స్వర్గానికి వచ్చేయి అన్నారు. అనగానే ఈలోపు ఏం జరిగింది? ఆ పక్క నుంచి కొన్ని గొంతులు, మహారాజా మేము కుంభీపాకంలో ఉన్నాం, నరకం అనుభవిస్తున్నాం. మేము అసిపత్ర వనంలో ఉన్నాం, శిక్షడు అనుభవిస్తున్నాం. మేము తప్త వాలుకా నరకంలో ఉన్నాం, ఇసుక ఇక్కడ మమ్మల్ని కాలుస్తోంది అని ఒక్కొక్కడు ఒక్కొక్క అరుపు అరిచేట. మేము ఫలానా నరకంలో ఉన్నాం, ఫలానా నరకంలో ఉన్నాం, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, కానీ అదేమిటో తెలియదు, నువ్వు ఇక్కడికి అడుగు పెట్టగానే నీ శరీరం నుంచి చల్లని గాలి వచ్చి మా తాపం, మా వేడి తగ్గిపోయింది. నీ శరీరం నుంచి సువాసన వచ్చింది, మమ్మల్ని కాపాడింది. ఇప్పటి వరకు ఉన్న వైతరణీయులది వాసన పోయింది. నీ దయ వల్ల మేము సుఖపడ్డాం. నువ్వు మరికొంతసేపు ఉంటే మేము ఈ నరక బాధల నుంచి విముక్తి పొందుతాం, ఉండు బాబు అని బతిమలేదు. అప్పుడు ఆయన ఒక క్షణకాలం తెల్లబోయి, దేవదూతలరా నేను స్వర్గానికి రాను, ఇక స్వర్గానికి రమ్మని మీరన్నా రాను, ఎందుకంటే నా వల్ల ఇంతమందికి సుఖం కలుగుతుంది, ఇంతమందికి సుఖం ఇవ్వడానికి నేను నరకంలో ఉంటానన్నట. అసలు ఎవడైనా అనగలడు ఆ మాట? ఎప్పుడు వదిలించుకుపోదామా నరకం అనుకుంటారు, ఎవడికి వాడే స్వర్గానికి పోవాలనుకుంటారు. అటువంటిది ఆ మహాత్ముడు ఇంతమంది నరకవాసుల యొక్క నరకం తొలగించి వారికి సుఖం ఇవ్వడం కోసం నేనే స్వర్గం వదిలి నరకంలో ఉంటానన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, కుదరదండి, ఎవరి రూమ్ వాళ్ళదేనండి, 15 రూమ్ మీకు, 12th రూమ్ వాళ్ళకి కేటాయించాం, ఈ రూములు మార్చుకోవడానికి మేము ఒప్పుకోండి అన్నారు. షిఫ్టింగ్ లేవన్నారు, లేకపోతే నేను రానంతే, మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి. అనగా ఇంద్రుడు ఎవడు బతివాలేదు. ఇంద్ర యమ మీకు తెలియని ధర్మం ఏమున్నది, పరులకు ఉపకారం చేయడం కోసం తన పుణ్యం కూడా త్యాగం చేయమని పెద్దలు అన్నారు. కాబట్టి నేను వీళ్ళ కోసం నా పుణ్యమైనా వదులుకుంటాను, నరకాన్ని నేను అనుభవిస్తాను, అయితే ఒక్క మాట మాత్రం నాకు చెప్పండి, నా పుణ్యం ఎంత?
అన్నట్ట.
అప్పుడు వాళ్ళే అన్నారు, తారల లెక్క కాక శిఖతాతతి లెక్క, జలాల లెక్క, వారిము ధారల లెక్క, ఆకాశంలో నక్షత్రములు, తెల్లవారుజామున మంచు బిందువులు పుడుతుంటే నేల మీద ఆ మంచు బిందువులు, వర్షాకాలంలో మేఘముల నుంచి కిందకి పడే మంచి నీటి బిందువులు, వాటిని లెక్క పెట్టచ్చు, సముద్ర తీరంలో ఇసుక లెక్క పెట్టచ్చు, కానీ నువ్వు చేసిన పుణ్యం లెక్క పెట్టలేము, అంత పుణ్యం చేసావు నువ్వు అనగా, అయితే ఆ పుణ్యం అంతా ఈ నరకవాసులకి ధారపోసేయండి, వారిని స్వర్గానికి పంపేయండి, వారి పాపం నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి, నేను నరకం అనుభవిస్తానన్నాడు. అనడంతో ఏం జరిగిందో తెలుసా, వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈ నరకులందు పుట్టిన కృణామతి లక్షణంబులయ్యడున్, నీకు ఈ నరకములో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళ మీద కృణామతి కలిగింది, అంటే జాలి కలిగింది, ప్రేమ కలిగింది, పాపాత్ముల్ని ఉద్ధరించాలనుకున్నావు, కష్టంలో ఉన్నవాడి మీద జాలి కలగడం వల్ల నీ పుణ్యం లక్ష రెట్లు పెరిగిపోయిందన్నారు. నీ పుణ్యం నీతో పాటు వాళ్ళకి పంచిపెడుతున్నాం, వాడు నరకం వదిలి స్వర్గానికి వస్తారు, నువ్వు స్వర్గానికి వచ్చాయి అని మొత్తం అందరినీ స్వర్గానికి పట్టుకుపోయారు. అంటే మనం ఇతరులకు పుణ్యం ధారపోసే కొద్దీ, వారి మీద జాలి పెంచుకునే కొద్దీ మన పుణ్యం పెరుగుతుంది తప్ప తరగదు. ఇది తెలుసుకుని మన దగ్గరికి ఎవరైనా వస్తే మన వాళ్ళ మీద మోహం విడిచిపెట్టి పరులకు ఉపకారం చేయండి, మీ పుణ్యం పుచ్చిపోతుంది. పుణ్యం పుచ్చిపోవడం అంటే ఏంటి, ఇంట్లో బియ్యం ఎక్కువైపోతే తినడానికి ఎవరికి అవకాశం లేదా బియ్యం పుచ్చిపోతాయి, అలాగే నీ పుణ్యం పెరిగిపోయింది వాడుకునే అవకాశం లేదన్నమాట. వాటర్ ట్యాంక్లో ట్యాంక్ నిండిపోతే నీళ్లు కారిపోయినట్టుగా నీ పుణ్యం అంత కారిపోతుంది, అంత ఎక్కువైందని అర్థం అక్కడ పుణ్యం పుచ్చిపోవడం అంటే. అలాగే కొన్ని పదాలు భలే తమాషాగా వాడతారు తెలుగువాడు, పుణ్యం పుచ్చిపోయిందంటే పుణ్యం అంత ఎక్కువైపోయిందని అర్థం అన్నమాట. అలాగే నీ కూడు కుక్కలు తినవలేవారు, ఇంటి నిండా ఎక్కడ చూసిన పిండి వంటలు భోజనాలు ఓ విపరీతంగా ఆహార పదార్థాలు పెరిగిపోతే ఎవరి కుక్కలకు కూడా వెరైటీ అయిపోయిందన్నమాట, అవి కూడా తినడం లేదు. అంత అన్నం ఉంది ఇంట్లో, అంత అన్నం ఉంది అంటే ఆ ఇంటివాడు అంత ఐశ్వర్యం ఉందని అర్థం అన్నమాట. ఇలాంటి పదాలు ఒక్క తెలుగు వాళ్ళే వాడతారు, వీడికి కొంచెం తెగులు ఎక్కువ కనుక అప్పుడప్పుడు, మళ్ళీ అందమైన పదాలు కదా, ముచ్చటైన పదాలు. కాబట్టి మనం ఏం చేయాలి, మోహం విడిచిపెట్టాలి. నేను నా వారు ఇటువంటి వ్యామోహం విడిచిపెట్టి ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిని ప్రేమించండి, అప్పుడు నీకు ఎవరి మీద ద్వేషం వస్తుంది, ఎవరి మీద ద్వేషం ఉండదు, రాగం ఉండదు, అంతా నా వాళ్ళే కదా. ఇక ఆఖరిది ఐదవది మదం. ఇది ఇంకా డేంజర్, నేను గొప్పవాణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను అన్నిటికంటే గొప్పవాణ్ణి. డబ్బు ఉన్నవాడికి ఒక రకంగా, డబ్బు లేనివాడికి ఒక రకంగా మర్యాదలు చేస్తారు చాలామంది వాడు. వీరు ఈ పద్మాకర్ గారే సైకిల్ మీద ఉపన్యాసానికి వచ్చారనుకోండి, ఓ పిచ్చి పంచి కట్టుకుని అక్కడ కూర్చో అంటారు. అదే కారులో దిగి వస్తే ఎక్కడే టీవీ దిక్కుమాలు కూడా, అంటే మనిషికి కాదు విలువ అక్కడ, ఇది మనుషులు చూసి చెప్తున్న వాటిని అన్నమాట. ఓ చోట అవధానానికి వెళ్ళాం, ఏఎన్ఆర్ గారి కాలేజీ అది గుడివాడ, అక్కినే నాగేశ్వరరావు గారికి అవధానం అంటే ఇష్టం, నా చేత అవధానం పెట్టించారు 2001 అనుకుంటున్నాను పోస్ట్ ప్రాబబ్లీ. అది నేనేమో సన్నగా ఉన్నాను, మామూలు పంచి మామూలు అరిచి వేసుకున్నాను. నా పక్కన పృచ్చుకుడు అడగడానికి వచ్చాడు ఒక ఆయన తణుకు నుంచి, ఆయన కొంచెం దిట్టంగా ఉండి మంచి పంచి కట్టేసుకుని వచ్చాడు. ఆ బస్టాండ్లో దిగడంతో ఆ రోజుల్లో ఇంత కార్లు వ్యవస్థ ఎక్కడుందండి, బస్సులో దిగాము. దిగ్గానే ఆయన సూట్ కేసు తీసుకుని, ఏది కారు డ్రైవరు ఈ అవధానానికి తీసుకెళ్ళి ఆయన నన్ను పట్టించుకోడు, నేను ఈసురోమని నేను వచ్చాను. కారు బయలుదేరుతూ ఉంటే అప్పుడు ఈ పక్క ఆయనకి చెప్తున్నాడు అనమాట, ఈ పృచ్చుకుడు ఆయనండి అవధానం అండి. ఈయన కూడా ఒక దర్జాగా వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసిపోయేవారే, వదిలేసిపోతే ఏం తెలియదు. కాబట్టి ఏమిటంటే చెప్పొచ్చేది, ఆ డ్రైవర్ కూడా అప్పటికూడా వాడికి అర్థం కాల, ఈయన అవధానం అడుగుని ఎక్కండి అన్నాడు. సరే ఎక్కాం, ఎక్కిన తర్వాత పంచి కట్టాం, స్టేజీ మీదకి వచ్చిన తర్వాత నా గొంతు నాకు ఈ డ్రైవర్కి మతిపోయింది, ఇంతగా చెప్పడేటండి ఆయన పెద్ద తానే అవధానంలాగా వచ్చి కూర్చున్నాడు అన్నాడు. అదేరా నాయన, శరీరాన్ని ఈ వేషాన్ని చూచి మోసపోవడం కాదు, వాక్కును చూచి గౌరవించడం నేర్చుకోవాలి. కాబట్టి ఎక్కువ చోట ఇదో సమస్య అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి కుర్రగాడికి ఓ పంచి కట్టి పురాణం చెప్పండి, వాడు ఏం చెప్తాడు, వాడిని చూస్తే వాడు అసలు పౌరాణిక కూడా ఎవడని అనుకుంటాడు, వాడు చూస్తే భూమికి జారుడు ఉంటాడు, ఆయనకి పిచ్చికేమో అనుకుంటారు. కాబట్టి అయితే ఆయన నోట్లో వాక్ కనుక శుద్ధి ఉంటే ఆ పిచ్చికే కనుక నోరు ఇప్పి ముచ్చిక ఇప్పిందంటే అబ్బో ఇది బంగారు పిచ్చికే రోయ్ అనిపిస్తుంది. కానీ ఈ లోపు మాత్రం వేషభూషలకి ఎక్కువ విలువ ఇస్తారు. ఎక్కువ మంది అవతల వాడి వేషాన్ని చూచో, వాడి బట్టలను చూచో, వాడి కొండలమ్మను చూచో, వాడి కిరీటములు చూచో వీటిని గౌరవిస్తారు తప్ప ముందు శరీరములో కనుక లోపం ఉంటే పెద్దగా పట్టించుకోరు. కారణం మతం ఎక్కువ ఉంటుంది అందరికీ, ప్రతి వాడికి కూడా శరీరం మీద, తన పాండిత్యం మీద, తన అధికారం మీద, వీటి మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఈ మతం ఇంకా ప్రమాదం. అందున పదవుల్లో ఉన్నప్పుడు వాడికి వచ్చే అహంకారం ఎంత ఎంత కాదు, ఆ పదవి 4 రోజులు ఎంత చేసి ఈ 3 నాళ్ళ ముచ్చట పదవి అంటే పొంగిపోయి నన్ను మించిన వాడు లేడు అనుకుంటాడు. ఈలోపు ఆ పదవీ కాలం అయిపోయాక వీడు మొహం ఎవడో చూడడు. అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు అన్నారు. రిటైర్ అయిన తర్వాత ఎవడన్నా వాడు మొహం చూస్తాటండి, ఎంత ఆఫీసునైనా చూడదు. కాబట్టి మతం ఇంకొక ప్రమాదకరమైనది. ఆఖరిది మాత్సర్యం. ఇది ఆఖరిని ఎదుగు పెట్టారంటే ఇన్ని గుణములు ఒక్క మాత్సర్యంలో ఉన్నాయి. మాత్సర్యం అనగా ఇతరులలో ఉన్నటువంటి ఉన్నతిని చూచి సహించలేకపోవట. ఒకడు పండితుడు, వాడు చూస్తే రెండోవాడికి మండిపోతుంది, వాడికి పండిస్తే వీడికి మండిపోతుంది. ఇందులో కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు, పక్కవాడికి పండించామా ఇక ఇంటికి వెళ్ళిపోయాక, వాళ్ళకి పండించాడు, వాళ్ళకి పువ్వు ఇచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు, నన్ను ఇవ్వలేదు అని ఒకటే ఏడుస్తారు. ఒక ఏడాది వాళ్ళు నిద్రపడ్డారు. చంద్రుడిలో మత్స కంటే డేంజర్ ఈ మాత్సర్యం అనే మత్స. ఈ మత్స మనిషిని పిచ్చవాడి చేసి సర్వనాశనం చేస్తుంది. కాబట్టి ఇతరుల యొక్క ఉన్నతిని చూచి అసూయ పొందుట, ఈర్ష్య పొందుట అనే లక్షణం తక్షణం విడిచిపెట్టిన వాడు మాత్రమే మోక్షం పొందుతాడు. ఈ లక్షణములు ఉన్నంత వరకు వాడికి జ్ఞానం రాదు. జ్ఞానం రానంత వరకు ఇటువంటి గొప్ప గొప్ప ప్రశ్నలకి సమాధానములు తట్టవు. ఇప్పుడు విషయం అర్థమైంది. అందుకని ఈ కలాప గ్రామంలో వాళ్ళు ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా ఎలా వెంటనే సమాధానం చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళ తపశ్శక్తి, వాళ్ళ గొప్ప లక్షణములు, వాళ్ళలో ఉత్తమ లక్షణములు ఉండడం వల్ల, వారిలో అత్యద్భుతమైనటువంటి దివ్యశక్తి ఉండడం వల్ల, ఎప్పుడూ ఈర్ష్యాసూయాదులు లేకపోవటం వల్ల వారు పండితులయ్యారు. ఈర్ష్య, అసూయ, ఈ దంభం, ఇవి ఉన్నంతకాలం నువ్వు పండితుడు కాలేవు. ఎంత ప్రయత్నించినా నీకు కీర్తి రాదు, ఎంత ప్రయత్నించినా నువ్వు గొప్పవాడు కాలేవు. ఒకవాడు గొప్పవాడు అయినా పతనం అయిపోతావు. అందుకే ఇప్పుడు నారదుడు తెల్లబోతున్నాడు అన్నమాట ఈ పిల్లలు చూచి ఏం పాండిత్యం అనుకున్నాడు. నారద అనేక రూపములు కలిగిన స్త్రీని గ్రహించి ఒకే స్త్రీగా మార్చేవాడు ఎవడని 3వ ప్రశ్న అడిగావు. అదేమిటో చెబుతున్నాను నేను. మన బుద్ధి అనేక రూపములు ధరించిన స్త్రీ అనగా బుద్ధికి నిలకడ లేదు, అనేక రూపాల్లో ఉంటుంది. అనేక రూపాల్లో ఉండడం ఏంటనమాట, ఈ క్షణం వీడిని నమ్ముతాడు, ఇంకో క్షణం ఇంకోటి దగ్గరికి వెళ్తాడు, రేపు ఇంకో చోటు కడతాడు. వీడికి నిలకడ ఉండదు. ఈ బుద్ధికి నిలకడ ఎక్కడ ఏడిసిందండి? ఓ రోజు పురాణాలు వింటే బాగుపడతాను అనుకుంటాడు, ఆ మర్నాడు పురాణములు వద్దు శ్వాస మీద ధ్యాస అంటాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకోటి ఏదో ధ్యానం అంటాడు, కొత్త ధ్యానం అంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోయి అసలు ఏమి వద్దు నీకు నువ్వే దేవుడు అంటాడు. ఇవన్నీ పిచ్చి లక్షణాలు. చివరికి ఏది ఉండదు వాడికి, ఎందుకని ఎప్పుడు దేని మీద నిలకడ ఉండదు కనుక. ఓ రోజేమో జ్ఞానయోగం అంటాడు, ఇంకో రోజు క్రియాయోగం అంటాడు, ఇంకో రోజు భక్తి యోగం అంటాడు, ఇంకో రోజు వైరాగ్య యోగం అంటాడు. వీడి మనసులో ఏమీ ఉండవు. కాశీఖండంలో గొప్ప కథ వస్తున్నాడు కుక్కుట మండపం అని, ఆ కథ ఒకసారి మళ్ళీ విదురుగారు. ఇలాగే ఒకడు భ్రష్టుడు అయ్యాడు. చివరికి వాడు దేని మీద నమ్మకం ఉండదు. ఈ మధ్యన కొత్తగా కామధేనులుట, అదేమిటో అంటే నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు వర్షాన్ని ఆపేయచ్చు, నీ అంతటి నువ్వే కొండలని శక్తి ప్రేరేపడ. కొంతమంది పిచ్చాడు ఆ వల్లలో పడిపోయి సర్వనాశనం అయిపోతున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేశారంటే ఎటువు కాకుండా పోతారు. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించి ఒక మంచి మంత్రం ఇచ్చి ఆ మంత్రానుష్ఠానం ద్వారా తరించమన్నాడు. ఆ సమయంలో ఆ అనుష్ఠానాన్ని విడిచిపెట్టి అనేక వక్ర మార్గాల్లో పడి నేను వర్షాన్ని ఆపేస్తాను, మేఘాలు రప్పిస్తాను, నేను పిలిస్తే చేతికి ఉంగరాలు వస్తాయి, నేను పిలిస్తే అందరూ బంగారాల్లో తిరుగుతారు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో పడిపోయి ఇహపరాలు రెండింటికి ప్రశ్న అయిపోతున్నారు. కొంతమంది తెలిసిన ఎంత పిచ్చివాడు. ఈ ప్రకృతిని స్తంభింపజేయడానికి మనం వచ్చింది. ఇదే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పూర్వం మంకణుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మంకణ మహర్షి. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన శరీరంలో ఉన్న రక్తం, చీము మొదలైనవన్నీ మాయమైపోయి అందులో కూరగాయల రసం చేరిపోయింది. అంటే వీడు ఇంకో కొంతకాలం తపస్సు చేస్తే కూరగాయల రసం కూడా పోయి అందులో గంగాజలం చేరుతుంది. గంగాజలం చేరిన తర్వాత కొంతకాలానికి అమృతం చేరుతుంది, అప్పుడు వాడే శివుడు అవుతాడు. కాబట్టి మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి మహాతపస్సు వల్ల. ప్రస్తుతం ఆయన శరీరం కూరగాయల రసంగా మారింది. ఒకరోజు ఆయన ఓ దర్భనికి వస్తున్నాడు. ఆ దర్భ ఈ వేలుకి గుచ్చుకుని వేలు కొంచెం చీరుకుంది. అందులోంచి రక్తం రావాలి కదా, కిడ్నీస్తో పడవండి మీ వేలుని, అప్పుడు అందులోంచి ఏమొస్తుంది, నెత్తురు వస్తుంది. కానీ ఇందులోంచి నెత్తురు రాకుండా ఏదో కాకరకాయ రసం, తోటకూర పిండితే వచ్చే రసం, తులసి ఆకుల పిండితే వచ్చే రసం, ఇలాంటి కాయగూరల రసం, శాఖ రసం వచ్చింది. ఈయన ఇంక ఆనందంతో ఎగిరి గంతులు వేసేసంట. ఆహా, అహనా తపస్సంట, ఓహనా తపస్సంట, అహనా తపస్సంట, ఓహనా తపస్సంట, నీకు నాకు తపస్సంట అంటే ఎగిరి గంతులు వేయడం మొదలెట్టాడు డాన్స్. ఎందుకని, తన శరీరంలో రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది కనుక. ఈ అటు ఇటు డాన్స్ వల్ల ఏమైపోయింది, భూమి కొంచెం అటు ఇటు కదిలిపోయింది. ఈయన తపశ్శక్తి వల్ల భూమి కంపించింది. దేవతలు కంగారంటారు, ఈ పిచ్చాడు ఇదే గొప్ప అనుకుని డ్యాన్స్ చేస్తున్నాడు, దాంతో భూకంపం వస్తుంది, రక్షించమని శివుడి ప్రార్థించాడు. వెంటనే శివుడు ఓ జటాజూటధారి అయిన జంగమదేవర వేషంలో ఈ మంకణ మహాముని దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమో ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అన్నాడు. నృత్యం చెయ్యక ఏం చేయమంటారండి, ఇప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను. ఏమిటా సత్యం, నా తపస్సు సిద్ధించింది, నాలో కామధేనువు చేరింది, నేను తలుచుకుంటే వర్షం ఆపుతాను, స్కూటర్ మీద ఎడుతూ ఉండగా వర్షం వస్తూ ఉంటే ఆగంటే ఆగిపోతుంది, నేను నృత్యం చేస్తే భూమి కంపిస్తుంది, నా శరీరం నుంచి రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది, పొద్దున్నే ఈ జ్యూస్ అందరికీ తలకో గ్లాసు ఇస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అన్న మొదలెట్టాడు. ఓహో అలాగా అని ఆయన వెంటనే రెండు చేతులతో చప్పట్లు కొట్టాడు. ఇక ఆ చప్పట్ల నుంచి దబ 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 విభూతి రాలడం మొదలెట్టింది. ఈ విభూతి ఆగదు, ఇంతకంటే కూరగాయల రసం ఆగింది కాసేపు నాక, ఇప్పుడు విభూతి ఆగటంలా ఈయన ఆశ్రమం మునిగిపోయింది, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చెట్లు మునిగిపోతున్నాయి. ఇంకా ఇలా విభూతి రాలడం మొదలైతే భూమి మునిగిపోయేటట్టుంది. దాంతో మంకణుడు కంగారు పడి బాబు ఈ విభూతి ఆపన్నట్ట, లేకపోతే మొత్తం భూమి అంతా విభూతిలో మునిగిపోతుంది, భస్మముతో సంచన్నమైపోతుందనగా అప్పుడు ఆ అవతలైన చిరునవ్వు నవ్వి అని మళ్ళీ చేతులు ఒప్పగానే విభూతి ఆగిపోయింది. వారి పిచ్చాడా, ఇలా కూరగాయల రసం రావడమే సిద్ధి అయితే విభూతి అంతకంటే సిద్ధిరా, ఈ విభూతితో లోకాలనే ముంచేయచ్చు, కానీ అలా చేయటాన్ని సిద్ధి బుద్ధి అనరు. మనకి భగవంతుడు తరించడానికి కొన్ని కొన్ని మార్పులు శరీరంలో ఇస్తాడు, అవి సిద్ధిలో ఒక భాగం. అదే సిద్ధి కాదు, ఇదే సిద్ధి అనుకుని బుద్ధి మానుకుని పాడైపో అనవసరమైన వాడి జోలికెళ్ళకు, ఈ మాత్రానికి ఎగిరి గంతులేయకు. అర్థమైందా అనగానే అప్పటికి ఎదురుకుండా ఉన్నవాడు శివుడని అర్థమైపోయిందరికి. కాళ్ళ మీద పడ్డాడు, అహంకారం విడిచిపెట్టి మహాతపస్సు చేశాడు. అదే ఇప్పుడు ఆ మంకణ మహర్షి ఆశ్రమం మంకణ తీర్థం అని పిలువబడుతుంది. ఇప్పటికి కూడా మంకణ తీర్థం ఉన్నది. ఈసారి మీరు చూడండి, మంకణ తీర్థం వేరే సరి గూగుల్లో కొడితే దొరుకుతుంది. చాలా గొప్ప తీర్థం అది. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవలసింది అది. అవి మానేసి ఏదో కాస్తంత తేడా వస్తే ఇంకా ఆనందపడిపోయి ఇదే కొండలు నేర్కోవడం, ఇదే పైచి అనుకోవడం, ఈ మధ్యకాలం అలాంటి పడిపోయిపోయి అనమాట. నీకు నువ్వే దేవుడివి, ఏమొద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టి కృష్ణానందం ఉండిపో అంతే. నీ లోపల కృష్ణుడు పుట్టి నిన్ను పట్టుకుపోతాడు. కృష్ణుడు కాదు, ముసల్తనం పుట్టి వస్తావు, నీ జుట్టు ముందు ఊడిపోతుంది. ఆ తర్వాత గడ్డాలు పెరుగుతాయి, ఆ తర్వాత పిచ్చాడు అవుతావు. ఈ పిచ్చి పిచ్చివన్నీ కొత్త కొత్తవన్నీ నమ్మకండి, ఇది కలియుగం యొక్క లక్షణం అనమాట. చక్కని వేద మార్గం, పరమ పవిత్ర మార్గం విడిచిపెట్టి భ్రష్టాచారం జోలికి పెడుతున్నారు అన్నమాట ఎక్కువ మంది అనమాట. చక్కని అమ్మవారి రూపాలు దశవిధ మహావిద్యలు ఉన్నాయి, ఆ ఉపాసన చేయండి. నీ శరీరం సంపూర్ణముగా గురు కటాక్షం కోసం త్యాగం చేసి భగవంతుని నమ్ము, ఈ అభిషేకాదులు నమ్ము, వీటితో జ్ఞాన మార్గంలోకి వెళ్ళు. జ్ఞానాదేవ కైవల్యం అని కృష్ణుడు చెప్పినటువంటి అటువంటి సర్వం విష్ణువయం జగత్తనే జ్ఞానం మార్గంలోకి వెళ్ళి కైవల్యం పొంది అవన్నీ మానేసి ఏదో వచ్చింది ఎవడో చెప్పాడు చేయటం. ఈ మధ్యన సమాధుల దగ్గర కూర్చొని జపం చేస్తే అందులోంచి శివుడు వస్తాడని చెప్పేటవాడు. సమాధుల దగ్గర కూర్చుంటే శివుడు ఎందుకు వస్తాడు, శవం వస్తుంది కొంతసేపటి, అందులో కుళ్ళిపోయింది శవం. ఎన్ని పిచ్చిలు కావాలో అన్ని పిచ్చిలు వస్తుంది అనమాట. సరే ఏం చేస్తాడు, ఇది కలిప్రభావం. అందులో నీ బుద్ధి ఇలా రకరకాల మార్పులు గురవుతున్నవాడు ఎప్పుడు నిలకడగా ఉండదు. ఇవాళ పురాణం బాగుందని కూడా కాసేపు వచ్చి కూర్చుంటాడు, మర్నాడు ఎందుకండి పురాణం, అహనా వాట్సాప్ అని వాట్సాప్ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాట్సాప్ కూడా ఉండదు, ఏదో పలావు తిందామని ఎక్కడికో పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోట కడతాడు. ఇలా రోజు ఈ బుద్ధి ఒక్కొక్క చోట కడుతుంది. అందుకే ఈ బుద్ధి అనేక రూపములు కలిగిన స్త్రీ అని పిలువబడ్డారు. ఎందుకంటే బుద్ధి అనేది స్త్రీలింగ శబ్దం కనుక. ఇది ఒకే ధర్మమును గ్రహించేలా చేసేవాడు జ్ఞాని. అప్పుడు ఇన్ని మార్గములలో పెడుతున్న బుద్ధిని ఒక్క ధర్మం మీద మాత్రమే నిలకడగా స్టాండర్డ్గా ఉండేలా చేయడాన్నే అనేక రూపములు కలిగిన స్త్రీని ఒక్క రూపములోకి మార్చుట అంటారు. ఇలా చేసేవాడు జ్ఞాని, వీడు నరకం పాలు కాడు. లేదా అనేక మార్గములలోకి వెళ్ళిన బుద్ధి దేని మీద నిలకడలేక చివరికి ప్రశ్న అవుతుంది. ఇక నాలుగవ ప్రశ్న, చిత్రకథ అనే వాక్యాన్ని ఎవడు తెలుసుకుంటాడు అని కదా అడిగాడు. మునులు ఈ పని చెయ్యొద్దన్నారు, అంటే మునులు చెప్పలేదు, దేవతలు ఒప్పుకోలేదు. అటువంటి మాటనే చిత్రకథ అంటారు. అంటే చిత్రకథ అంటే ఏమిటో తెలుసా, దేవతలు అంగీకరించరు, మునులు చెప్పలేదు, వ్యాసుడు పురాణములలో చెప్పలేదు. అటువంటి వాటిని పిడివాదంతో చెయ్యొచ్చు అని చెబితే దాన్ని చిత్రకథ అంటారు. ఇటువంటి వినకూడదు, వినడమే నాస్తికవాదం అంటే, అనగా వేద విరుద్ధమైన మునులకు అంగీకారము కానీ దేవతలకు అనంగీకారమైనటువంటి మాటయే చిత్రకథ. ఇప్పుడు కలిగిన అలాంటివే చిత్రకథ అన్నమాట. కాబట్టి మునులు చెప్పని, దేవతలు ఒప్పుకోని విచిత్రమైన మాటే చిత్రకథ. అది వినకూడదు, అది నాస్తికవాదం, అది ప్రమాదము. ఇది నాలుగవ ప్రశ్నకు సమాధానం. ఇంకా ఐదవ ప్రశ్న, ఓ పెద్ద మొసలి ఉన్నది అన్నాడే, ఎందుకు, ఏమిటా పెద్ద మొసలి? ఓ సముద్రంలో మహా భయంకరమైన మొసలి. ఈ సంసారమే ఒక మహాసముద్రం, అందులో లోభము అనే వస్తువే పెద్ద మొసలి అంట. లోభమే పెద్ద మొసలి. లోభం మొసలి పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. ఇందులోంచి ఎవరు బయటికి రాగలరు? ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఎంత దాచినా దాచేయాలి. కట్టలు కట్టలు బుట్టలు బుట్టలు దాచి 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 చివరికి ఎందుకు పనికిరకుండా పోతాడు. ఈ లోభం ఎవరికి దానం చేయకుండా పోగు చేయాలనేటటువంటి ఆలోచన ఒక మొసలిలా పట్టుకుంటుంది. ఈ లోభం వల్ల పాపం పెరుగుతుంది, క్రోధం పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి, మోహం పెరుగుతుంది, మాయ పట్టుకుంటుంది, అభిమానం తన మీద తనకి అభిమానం పెరుగుతుంది. దాంతో వాడు ఎవరి మాట వినకుండా బిగుసుకుపోతాడు. ఆ బిగుసుకుపోవడాన్ని స్తంభము అంటారంట. చచ్చిన విన్నంటాడు ఒకడు, చచ్చాకంటే వేరేదేముంది, నలుగురు పట్టుకుపోతారు అలా. ఈలోపు ఎవరి మాట వినడే అదే స్తంభించిపోవటం అంటే. దానివల్ల ఏమవుతుంది, ఇతరుల వస్తువులు నాకు కావాలనే కోరిక కలుగుతుంది, ఇతరుల ఆస్తులు ఇతరుల వస్తువులు పట్టుకుపోవాలనే కోరిక కలుగుతుంది. దానివల్ల అవిద్య పెరుగుతుంది, అవిద్య వల్ల అజ్ఞానం కలుగుతుంది. అందుకని లోభం వదలినటువంటి వారు, లోభం అనే మొసలి నుంచి బయటపడినటువంటి వారు సంసారం అనే సముద్రాన్ని దాటుతారు. సంసారం సముద్రంతో పోల్చారు. ఈ సముద్రంలో ఈదుకుంటూ పెడుతున్నాడు వాడు, ఎంతలో ఈ లోభం అనేటటువంటి మొసలి పట్టుకుంది. ఈ మొసలి నుంచి బయటపడాలంటే ఆ లోభం అనే వస్తువుని వదిలేసారు, అప్పుడు తేలికగా సంసార సముద్రం దాటగలుగుతారు. దీనికి ఒక సులభోపాయం చెప్పమంటారా, లోభం నుంచి బయటపడలేమంట మనం, అంత తేలికే కాదు. ఎవరికైనా ఎంతో కొంత లోభం లేకుండా ఉంటుందండి. కొందరికి పువ్వుల మీద లోభం, కొందరికి పండు మీద లోభం, కొందరికి ఇంటి మీద లోభం, కొందరికి భార్య మీద లోభం, కొంతమందికి పుట్టింటి మీద లోభం, కొంతమందికి గొలుసుల మీద లోభం. అందుకే ఇష్టం చచ్చిన ఎవరు వాళ్ళ జీవితంలో. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోభం ఉంటుంది. ఆఖరికి కొంతమందికి ఈ కుర్చీల మీద కూడా లోభం ఉంటుందండి. రోజు ఈ కుర్చీలో నేను కూర్చుందండి, ఇది నాదే, పురాణం అయ్యేదాకా ఇది నా కుర్చీ అనుకుంటారు. ఆ లోభం కూడా ఉంటుంది. ఇలాంటి లోభము నుంచి బయటపడడానికి ఏకాదశి నాడు, ఏమిటి ఏకాదశి నాడు, మాస శివరాత్రి నాడు, పూర్ణిమ నాడు గురువుల దర్శనం చేసుకుంటే వాడు లోభం నుంచి బయటపడతాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి, స్వయముగా నారదునికి చెప్పాడు సుతరుడనే కుర్రాడు, ఏకాదశి, సంక్రాంతి, పూర్ణిమ, ఆ తర్వాత మాస శివరాత్రి, ఇటువంటి దినముల నాడు గురువులను మహాత్ములను దర్శనం చేసుకుంటే ఈ లోభం అనే మొసలి వాడిని విడిచిపెడుతుంది. ఇవాళే వారం, ఇవాళేంటిది తెలియకుండానే పరమాత్ముడు మనల్ని ఇటువంటి కథలు అటువంటి రోజునే చెప్పిస్తాడు. చూడండి, యోగం ఉంటే ఆ రోజు వెతుక్కుని వస్తారు గురు దర్శనానికి. రోజు లేని వాడు కూడా ఏకాదశి నాడు వచ్చాడంటే వాడికి ఆ లోభం అనే మొసలి వదిలిపోతుంది. ఇది మన సంకల్పం కాదు, పరమేశ్వరుడి సంకల్పం అన్నమాట. 7 రోజులు లేని వాడు సరిగ్గా ఏకాదశి నాడు వస్తాడు, వాడు చుక్కుని 7 రోజులు వచ్చిన వాడు ఆ ఒక్కరోజు ఏకాదశి నాడు రాడు. అంటే వాడికి ఆ లోభం అనే వసలు పట్టుకునే యోగం ఉంది, వీడికి ఆ లోభం అనే వసలు వదిలే యోగం ఉంది అనమాట. ఎవరి యోగం వారి. ఇక ఆరవ ప్రశ్న, అష్టవిధ బ్రాహ్మణ భేదాలు. బ్రాహ్మణుల్లో 8 భేదాలు ఉన్నాయి, అవి ఏమిటని అడిగాడు కదా. ఒకడు మాతృడు, అంటే జన్మతః విప్రుడు వాడు, పుట్టుకతో మాత్రమే మాతృడు వాడు, పుట్టుకతో విప్రుడు, ఎప్పుడు విప్రకార్యాలు చేయడువాడు. రెండో వాడు, వీడు విప్రుడు అని పిలువబడతాడు, అనగా వీడు ఎంతో కొంత విప్రధర్మాన్ని అనుసరిస్తాడు, ఉపనయనాది సంస్కారాలు పాటిస్తే వాడిని విప్రుడు అంటారు. జన్మతః విప్రుడు ఒకడు నిజంగా ఉపనయన సంస్కారాదులు చేయించుకొని సంధ్యావందనం చేస్తే వాడు విప్రుడు. మూడోవాడు శ్రోత్రియుడు, అనగా వింటాడు. శ్రుతము అంటే వినుట. దేనిని వినుట? వేదమును శృతి అన్నారు. వేదము వినడం ద్వారా నేర్చుకోవాలి కానీ పుస్తకాల ద్వారా నేర్చుకోకూడదు. అందుకని వేదములకు శృతి అని పేరు. ఈ వేదమును నేర్చుకుంటూ వేదము మీద నమ్మకం కలిగి వేదము మీద విశ్వాసముతో అందులో చెప్పిన కర్మలు ఆచరిస్తేనే శ్రోత్రియుడు అన్నారు. నేను శ్రోత్రియుడు అని చెప్పినవాడు అలా శ్రోత్రియుడు కష్టమా? వాడు అంతో ఎంతో వేదం వినాలి, వేదం మీద నమ్మకం పెట్టుకోవాలి, కనీసం వేదాన్ని ప్రోత్సహించాలి. నాలుగోవాడు అనూచానుడు, పరంపరగా వస్తున్న వేద కర్మల మీద విశ్వాసంతో వాటిని ఆచరిస్తాడట. మన పెద్దలు ఇలా చెయ్యి అన్నారంతే, ఎందుకని ప్రశ్నించకుండా వాటిని అనుసరిస్తే అనూచానుడు అన్నారు. అనూచానము అంటే పెద్దల నుంచి పరంపరగా వస్తున్న వేద ధర్మము. మీ తాతగారు సంధ్యావందనం చెయ్యి అన్నారు, నువ్వు చేయటమే, ఎందుకని అడగదు, అది అనూచానం. సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడని అడిగితే ఎందుకు ఏం చెప్తాడండి సూర్యుడు? ఆయన లక్షణం అది, తూర్పునే ఉదయిస్తాడు. ఆయన ఉదయించే దిక్కే తూర్పు, పడమరనే అస్తమిస్తాడు. రాత్రే పడుకోవాలి, పగలు మెలుపుగా ఉండాలి, ఆకలి వేస్తేనే అన్నం తినాలి. ఇవన్నీ అనూచాన ధర్మములు. ఇవి ఎలాగో మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషములను కాదనకుండా చెయ్యి. శివరాత్రి నాడు అభిషేకం చెయ్యి శివుడికి, ఏకాదశి నాడు గీతాపారాయణము చెయ్యి అన్నారు, అంతే చెయ్యి. ఈ ధర్మమును, పరంపరగా వస్తున్న ధర్మమును పాటించేటటువంటి వాడు నాలుగవ రకమైన విప్రుడు, అతడు అనూచాడు. ఐదవ వాడు భ్రూణుడు అని పిలువబడతాడు, అనగా పుట్టుకతో విప్రుడు, తర్వాత విప్రధర్మాన్ని అనుసరిస్తాడు, వేదం చదివాడు, అనూచానంగా వస్తున్న ధర్మాలను నమ్ముతాడు. నమ్మడం కాదు, ఆఖరికి కడుపులో ఉన్న వాటినే పిల్లలకి వినిపిస్తాడు. వీడు భ్రూణుడు అంటాడు. భార్య గర్భవతిగా ఉండగా ఇదిగో ఏది అబ్బాయికి ఈ కథలు వినిపించు అని కడుపుతో ఉన్న భార్య దగ్గర కూడా ఇదే చెబుతాడు వాడు. ఇది కొంచెం కష్టమే. భార్య గర్భవతిగా ఉంటే ఎంతసేపు కూడా కుంకుమ పువ్వు తిను, కొంచెం ఎర్రగా ఉన్నవాడు పద్మాకర్ గారిలో అందంగా ఉన్నవాడు పుడతాడు, లేకపోతే పాలు తాగు, అవి తాగు అవి అని చెప్పేవాళ్ళు, ఇంజక్షన్ తీసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ గర్భవతి అయిన భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు దరిద్రపు సీరియల్స్ చూడక నీకు పుణ్యం ఉంటుంది, గురువుగారు చెప్పిన భాగవతాన్ని విను, బాగవుతావు, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్ర జపం చెయ్యి, అప్పుడు ఆ కడుపులో ఉన్నవాడు ప్రహ్లాదుడు లాంటి మహాత్ముడు పుడతాడు అని నిరంతరం గర్భవతి అయిన భార్య దగ్గర కూర్చుని ఆవిడ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడిని కూడా బాగు చేసి అంత ధర్మము కలిగినటువంటి విప్రుడు భ్రూణుడు అని పిలువబడతాడు. మీరు చాలామంది ఉన్నారండి, ఈ మధ్య నేను విన్నాను. నా అదృష్టం ఏంటంటే చాలామంది శిష్యులు ఏమని చెప్తారంటే, మా ఆవిడ ఇప్పుడు గర్భవతండి, మీ ప్రాణముతోనే ఆవిడ రోజంతా గడుపుతోంది, పురాణం తింటోంది, పురాణం తింటూనే అన్నం తింటోంది, రోజు నారాయణ అంటోంది, కడుపులోంచి కూడా నారాయణ అనే శబ్దం వినబడుతోంది మాకు అంటున్నారండి. రోజు వాళ్ళు ఆవిడ నారాయణ నారాయణ అంటే కడుపులో ఉన్న వాడు ఏం చేస్తాడనమాట, 3 నెలల నుంచే మొదలెడతాడు, నారాయణ నారాయణ అంటాడు. అప్పుడు అది ఆ అమ్మాయికి వినపడుతుంది, భర్తకి వినపడుతుంది, అందరికీ వినబడినా వినబడకపోయినా. ఇంతటి సదాచారము కలిగిన విప్రుడు భ్రూణుడు. ఆడోవాడు ఋషికల్పుడు, అనగా ఋషితో సమానుడు. ఋషి కాడు, ఋషికల్పుడు. ఈ పైన చెప్పిన అన్ని లక్షణములుంటూ ఇంట్లో ఉంటూ కూడా ఋషి జీవితం గడిపేటటువంటి వాడు, కోరికలను తగ్గించుకుని పవిత్ర కార్యములు చేసేవాడు, దాన ధర్మాదులు చేసేవాడు, ఋషితో సమానుడు. ఇలా ఋషిగా కొంతకాలం జీవితం గడిపితే అప్పుడు ఋషితో సమానుడుగా వాడు ఋషి అయిపోతాడు. ఋషి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, బాహ్య అంతరింద్రియ నిగ్రహము కలిగి వేదాచారములు పాటిస్తూ లోకశ్రేయస్సు కోరుకుంటూ ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తే వాడు ఋషి అంటారు. ఇలా ఋషిగా 1000 సంవత్సరములు గడిపి మహాతపస్సు చేస్తే అప్పుడు ముని అవుతాడట. కాబట్టి 8వ వాడు ముని. ఇది విప్రులలో భేదములు. ఇంకా ముని తర్వాత వచ్చే భేదాలు అక్కర్లేదు, ఎందుకంటే ముని తర్వాత వస్తాయి మహాముని, ఆ తర్వాత వాడు తపస్సి, జ్ఞాని, ఇవన్నీ చాలా చెప్పారు. అవి విప్రభేదములు కావు. ఇంకా అక్కడికి వచ్చేసరికి స్థాయి భేదం దాటిన మహాత్ములు వారు. ఇక 7వ ప్రశ్న, ఏ యుగము ఎప్పుడు ఆరంభమైంది? యుగముల యొక్క మూలధనం ఏమిటి కదా అడిగాడు ఆయన. ఎన్ని యుగములు? ఆ యుగముల యొక్క మూలధనం, మూలధనం అంటే యుగారంభ దినం. అప్పుడు ఆయన 7వ ప్రశ్న సమాధానంగా, మొదటి యుగమును కృతయుగం అంటారు. ఈ కృతయుగము కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి నాడు ఆరంభమయ్యింది, అదే దాని మూలదినము. అంటే కృతయుగ ఆరంభ దినము కార్తీక శుక్ల నవమి. ఆ రోజే అమ్మవారు కూడా పుట్టింది, కానీ అమ్మవారు పుట్టిన నక్షత్రం మృగశీర్ష, పార్వతీదేవిగా పుట్టింది. పార్వతీదేవి చైత్ర శుక్ల నవమి నాడు పుట్టింది, ఆ రోజు మృగశీర్ష నక్షత్రం ఉంది. అందుకని ఆవిడ ఏం చేసింది, నాకు నవమి అంటే ఇష్టం, అష్టం అంటే ఇష్టం, ఈ నవమి చైత్ర నుంచి మొదలు పెట్టండి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, సరిగ్గా కొని అక్కడికి 7 నెలలు నిండి 8వ నెల అడుగు పెడుతుందన్నమాట. ఈ 8వ నెల నాడు కృతయుగాన్ని ఆరంభం చెయ్యాలి అని సంకల్పించిందట, తాను ఆవిర్భవించిన తిథి నుంచి 8 నెలలు. అందుకనే అమ్మవారికి 8 సంఖ్య కూడా ఇష్టం, 8 అష్టమీ తిథి కూడా ఆవిడకి ఇష్టపడుతుందన్నమాట. మొత్తం మీద కార్తీక శుక్ల నవమీ తిథి కృతయుగ ఆరంభ దినం. ఇక త్రేతాయుగ ఆరంభ దినం ఏమిటి, దాని మూలధనం ఏమిటి? వైశాఖ శుక్ల తృతీయ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ, దానిని త్రేతాయుగ ఆరంభ దినం అంటారు. అందుకే అక్షయ తృతీయ అన్నారు. అది పోయి ఇప్పుడు బంగారం కొనండి, బంగారం దాచండి. అది బంగారం లాంటి తిథి. బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి, మీకు డబ్బులు ఉంటే వేరే విషయం, వీరు కొనుక్కుని దాచుకోవడం కోసం కాదు, ఇతరులకు దానం చేయడానికి. అది మళ్ళీ దానం చేసామని చేతిలో పెట్టి ఏం కనబడకుండా చేయటం కాదు. త్రేతాయుగ ఆరంభ దినమునే వైశాఖ శుక్ల తృతీయ, అది త్రేతాయుగ ఆరంభ దినం, మూలధనం అన్నమాట. ఇక ద్వాపర యుగము మాఘ పూర్ణిమ నాడు ద్వాపర యుగం ఆరంభమయ్యింది. మాఘ పూర్ణిమ ద్వాపర యుగ ఆరంభ తిథి నాడు ఏదైనా ఆలయాన్ని ప్రతిష్ఠిస్తే ఆ ఆలయాన్ని ప్రతిష్ఠించిన వాడు, ప్రతిష్టలో పాల్గొన్నవాళ్ళు, వారసులు, ఆ వార్షికోత్సవానికి వెళ్ళిన వారు వీరు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు. ఇప్పటికైనా మీకు ఏమైనా వెలిగిందో లేదో, ఏం వెలిగింది అదనమాట. ప్రణవపీఠం మొట్టమొదటి ముగ్గురు అమ్మవార్లని ప్రతిష్ఠించింది మాఘ పూర్ణిమ. అందుకని ఆ మాఘ పూర్ణిమ నాడే మళ్ళీ ప్రణవపీఠంలో అంటే గురువుగారి పీఠంలో రాముణ్ణి కూడా, అది కూడా భద్రాద్రి రాముడి యొక్క ఆకారాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అదే మాఘ పూర్ణిమ నాడే ఆయన అనేక ఆలయాలు ప్రతిష్ఠించారు. ఏం చేసినా మాఘ పూర్ణిమ, మళ్ళీ అదే మాఘ పూర్ణిమ నాడే మరొక ఈశ్వరుడు, పుత్రదేశ్వరుడు, పుత్రులను ప్రసాదించే ఈశ్వరుడు కూడా ప్రతిష్ఠించుకుంటున్నారు. ఆయన కార్తీక మాసం అనుకుంటే ఎందుకు రాలేదంటే ఇందుకే రాలేదు, ఆయన తెలిసి ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి మాఘ పూర్ణిమ ద్వాపర యుగ ఆరంభ దినము, ద్వాపర యుగం ఆరంభమైంది. ఎందులో ఉంది ఇది? పరమ పవిత్రమైన స్కాంద పురాణములో ఉన్నది. అది కూడా నారదీయ స్థాన ప్రతిష్ట అని పిలువబడేటటువంటి 2.6 ఖండంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. వరస్సు ఇదంతా అదే కదా కదా. 2వ ఖండం కౌమారికా ఖండంలో 5 మొదలైంది మనకి ఈ ఘట్టం. ఇప్పుడు 6వ అధ్యాయం నడుస్తున్నది. ఇవన్నీ ప్రామాణికంగా పురాణములో ఉన్నవి, పరమ పవిత్రమైన స్కాంద పురాణంలో ఉన్న శ్లోకాలు. ఇక ఆఖరి యుగం కలియుగం. ఇది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో 3వ దశ నాడు, శ్రావణ కృష్ణ 3వ దశ, చీకట్లో ప్రారంభమైంది. ఇప్పుడు చెప్పండి వరుసగా, కార్తీక శుక్ల నవమి కృతయుగం, త్రేతాయుగ ఆరంభ దినం వైశాఖ శుక్ల తృతీయ అక్షయ తృతీయ, ద్వాపర యుగం మాఘ పూర్ణిమ, శ్రావణ కృష్ణ 3వ దశ, కలియుగ ఆరంభ దినం. ఇవి యుగాదులు అని పిలువబడతాయి. ఈ తిథులలో దానం ఇస్తే ఈ తిథులలో దానం ఇస్తే జీవితంలో ఇక ఏ లోటు ఉండదు. అందుకే ఈ తిథుల్ని రాసుకుని ఎంతో కొంత తమ శక్తిని అనుసరించి పూర్వకాలంలో దానం చేసేవారు. కార్తీక శుక్లనవమి, తర్వాత వైశాఖ శుక్ల తృతీయ, మాఘ పూర్ణిమ, శ్రావణ మాసంలో కృష్ణపక్ష త్రయోదశి, ఇవి ప్రత్యేక తిథులు. ఈ తిథుల్లో ఇచ్చే అల్ప పదార్థం కూడా అనల్ప పదార్థం అవుతుంది, అక్షయమైపోతుంది. ఇక 8వ ప్రశ్నకి సమాధానం. 14 మంది మనువుల యొక్క మూలధనాలు చెబుతున్నారు. మనువులు ఎంతమంది అడిగో వారు 14 మంది, వారి మూలధనములు అంటే ఏ మనువు ఎప్పుడు పుట్టాడు అది చెబుతున్నారు. ఎంత కష్టమండి ఇవన్నీ గుర్తుపెట్టుకు చెప్పడం అంటే ఓ బాధిపడు అల్లవుతుందా, విన్న తర్వాతే మర్చిపోతాం అండి మనం. టకటకటక అడుగుతుంటే కుర్రాడు చెబుతున్నాడు, ఒక కష్టంగా చదవాలంటే 10 సార్లు బైక్ కిందకి చూసుకుని అందులో వాట్సాప్లో చూసుకుని ఇక నానా యాత్ర పడిపోతున్నాడు వాడు. మనం వాళ్ళు అందరూ ఒక అక్షరం అటు ఒక అక్షరం లాగాన పేకాన. కారణం ఏంటంటే దాని మీద ఉండవలసినంత నిష్టం ఉండటం లేదు మనకి, తిష్ట తెచ్చుకోవాలి. మొదటి మనువు స్వయంభువ మనువు, ఆయన ఆశ్చర్య శుద్ధనవమి నాడు మహానవమి అని పిలువబడే రోజున పుట్టేట స్వయంభువ మనువు. ఆశ్చర్య శుక్ల నవము, ఏ మనువు అయినా స్వయంభువ మనువు, ఆయన మొదటివాడు. ఇక మనువులలో రెండవ వాడు సార్వచిషుడు, ఆయన కార్తీక ద్వాదశి నాడు పుట్టాడు. కార్తీక మాసంలో ద్వాదశి అంటే మాటలు కంటే అయ్యో ఏకాదశి ఉపవాసం అంటే కార్తీక ద్వాదశి నాడు దానాలు ఇచ్చుకునేవారు, దీపాలు వెలిగించేవారు. అటువంటి కార్తీక ద్వాదశి నాడు సౌరోచిష మనువు పుట్టాడు. మూడవ మనువు పేరు ఉత్తమ మనువు. ఈ ఉత్తమ మనువు చైత్రమాసంలో తదియ నాడు పుట్టాడు, తృతీయ నాడు పుట్టాడు. నాలుగవ మనువు తామస మనువు, ఈయన భాద్రపద మాసంలో తృతీయ, తృతీయ అన్న తది అన్న ఒకటే, తదియ నాడు పుట్టాడు. ఐదో వాడి పేరు రైవత మనువు. ఈ రైవత మనువు ఫాల్గుణ మాసంలో అమావాస్య నాడు పుట్టాడు. అమావాస్య ఏం తక్కువది కాదు, ఆ అమావాస్య నాడు ఫాల్గుణ మాసంలో పుట్టాడు. అంటే తర్వాత రోజు ఏమవుతుంది, ఉగాది సంవత్సరాది చైత్ర శుక్ల పాఠ్యం ఏర్పడుతుంది. దాని ముందు వచ్చే అమావాస్య నాడు పుట్టాడు ఐదవ మనువు. అయి ఏకంగా బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోయి కూతురు పెళ్లి సంబంధం కోసం బ్రహ్మను అడిగాడు, కానీ వాళ్ళ అమ్మాయి పెళ్లి తన కాలంలో చేయకుండా ఇదిగో 7వ మనువు కాలంలో బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. బహుశా అమావాస్యలో పడడం లేట్ అయిందో ఏంటో, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏకంగా ఒక కల్పం ఆగిపోవలసి వచ్చింది, ఒక మన్వంతరం ఆగవలసి వచ్చింది. 6వ మనువు చాక్షుషుడు. ఈ చాక్షుష మనువు పుష్యమాసంలో ఏకాదశి నాడు పుట్టాడు. 7వ వాడు మనవాడు వైవస్వత మనువు, ఈయన ఆషాఢమాసంలో దశమి నాడు పుట్టాడు, ఆషాఢ దశమి. ఆ తర్వాత ద్వాపరయుగంలో పూర్ణిమ నాడు వేదవ్యాసుల వారు పుట్టారు. కాబట్టి ఆషాఢమాసం ఇద్దరు మహానుభావులకు నిలయం. ఒక మనువు వైవస్వత మనువు ఆషాఢ దశమి నాడు పుట్టాడు. వేదవ్యాసుడు పరమ పూజ్యుడు జగద్గురుడు, ఆయన ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టాడు. ఈయన తర్వాత పుట్టేవాడు ఈ వైవస్వత మనువు పుట్టిన తర్వాతే పుట్టి ప్రస్తుతం రెడీగా ఉన్నాడు భవిష్యత్తులో మనువు అవడానికి. ఆయన వారు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు సూర్య సవర్ణి మనువు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు అనమాట. అంటే కన్ఫర్మ్డ్ పదవి, ఈయన పదవీ కాలం పూర్తయ్యాక అప్పుడు ఆయన మనువుగా మారిపోతాడు. ఆయనే సూర్య సవర్ణి. ఆయన మాఘమాసంలో సప్తమి నాడు, రథసప్తమి అని మనం పిలుస్తామే ఆనాడు పుట్టాడు. ఇక 9వ వాడు దక్ష సవర్ణి. ఈ మనువుల్లో 9వ మనువు పేరు దక్ష సవర్ణి. ఈయన శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు పుట్టాడు, శ్రావణ కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి లేక కృష్ణాష్టమి. 10వ వాడు బ్రహ్మ సవర్ణి మనువు. ఈయన కూడా వ్యాసుడు పుట్టిన తిథి నాడే ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టాడు. ఈయన రెడీగా ఉన్నాడండి, ఎందుకంటే ఇంకా 10వ వాడు కదా, ఇప్పుడు ప్రస్తుతం 7వ మన్వంతరం జరుగుతుంది, అప్పుడే 10వ వాడు కూడా రెడీగానే ఉన్నారు. వీళ్ళందరూ మెజారిటీ సంపాదించారు పార్లమెంట్లో, కాకపోతే ప్రమాణ స్వీకారానికి ఈ పదవి అయ్యాక ఆయన అలా పెడతారు. ఆషాఢ పూర్ణిమ నాడు బ్రహ్మ సావర్ణి గారు పుట్టారు. ఇక 11వ వాడు ధర్మ సావర్ణి. ఈయన కార్తీక పూర్ణిమ నాడు పుట్టాడు. 12వ వాడు రుద్ర సావర్ణి. ఈయన ఫాల్గుణ పూర్ణిమ నాడు పుట్టాడు. 13వ మనువు పేరు రౌచ్య మనువు. ఈయన చైత్ర పూర్ణిమ నాడు పుట్టాడు. 14వ మనువు భౌత్య మనువు. ఈయన జ్యేష్ఠ పూర్ణిమ నాడు పుట్టాడు. ఈ తిథులన్నీ నోట్ చేసుకుని ఈ తిథులు వచ్చినప్పుడు దాన ధర్మములు చేస్తే ఆ దానం చెప్పగిందక, ఇంత దానం స్వల్ప దానం కూడా అనంత దానం అయిపోతుంది. ఏమిటి వరుసగా
ఆశ్వేజ శుద్ధ నవమి, కార్తీక ద్వాదశి, చైత్ర తృతీయ, భాద్రపద తృతీయ, ఆ తర్వాత కార్తీక ద్వాదశి, రైవంతుడు పుట్టిన ఫాల్గుణ అమావాస్య, పుష్య ఏకాదశి, ఆషాఢ దశమి, మాఘ సప్తమి, శ్రావణ కృష్ణాష్టమి, ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, చైత్ర పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ. అంటే బ్రహ్మ సావర్ణ దగ్గర నుంచి ఇంక చివరి వాళ్ళంతా పూర్ణిమలే. ఆషాఢ, కార్తీక, ఫాల్గుణ, చైత్ర, జ్యేష్ఠ పూర్ణిమలు అన్నమాట.
ఈ తిథులలో చేసే దానములు ఇంత అంతా కాదు, అటువంటి తిథులు పూర్వకాలంలో గుర్తుపెట్టుకుని దాన ధర్మం చేసేవాట. ఓ పిచ్చి గుమ్మడికాయ దానం చేస్తేనే ఏమీ లేదు ఒక ఆయనకి, ఇంట్లో గుమ్మడికాయ మాత్రమే మిగిలిందిట, ఆ గుమ్మడికాయ పట్టుకెళ్ళి దానం చేశాట. ఆ గుమ్మడికాయ దానం చేసినందుకు ఆయన ఇప్పటికి కూడా ఇంద్రుడి పక్కనే ఉంటాడు, ఇంద్రుడికి ఎప్పుడూ సాయం చేస్తాడట, రథం నడుపుతాట. ఆయన పేరు మాతలి. ఓ గుమ్మడికాయ దానం చేసి ఏది ఈ తిథులలో ఏకంగా ఇంద్రుడికి రథసారథి అయిపోయాడు. ఇంద్రుడి రథసారథి అంటే వాట్ల మనలాంటి మానవులు భూలోకంలో ఉండే మానవులకి అసలు స్వర్గం ఎలా ఉంటుందో తెలియదే, ఈ భూలోకంలో ఉన్న ఈ నరకంతోనే చచ్చిపోతున్నామే, అటువంటిది స్వర్గం అంటే మాటలు కాదు. అంతటి ఉచ్చస్థితి ఉన్నత స్థాయి ఈ తిథులలో దానం వల్ల కలుగుతుంది. ఇక 9వ ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు మీరు. సూర్యుడు మొట్టమొదట రథం వేదిక్కిన తిథి ఏమిటి కదా అడిగాడు, సూర్యుడు ఏ తిథిని అడిగాడని, అదే మాఘసప్తమి, దానికి రథసప్తమి అని పేరు. మాఘమాసం రేపు రాబోతున్నదే, అప్పుడు రథసప్తమి అని పిలుస్తున్నామే, దానికి ఆ రథసప్తమి ఎందుకు పేరు వచ్చినట్టున్నారు. ఆ రోజునే సూర్యభగవానుడు మొట్టమొదటి రథం మీద కూర్చుని సంచారం మొదలుపెట్టాడు, అంత పూర్వం అది సంచారం లేదు, అందుకని దానికి రథసప్తమి అని పేరు. ఆ రథసప్తమి మాఘ శుక్ల సప్తమి అత్యంత పవిత్ర తిథి. ఇక ఆనాడు చేసేటటువంటి దానం కూడా అనంత ఫలితం ఇస్తుంది. అటువంటి రోజుల్లో మహాత్ముల్ని చూసుకుని ఇటువంటి పైన చెప్పిన తిథులన్నీ ఎందుకు చెప్పారంటే, ఈ తిథులలో ఎంతో కొంత భూదానం చేస్తున్నాను, భూదానం చేయడానికి నా దగ్గర శక్తి లేదు కనుక ఈ భూదాన నిమిత్తం నాకున్న ఈ కాస్త ధనం ఇస్తున్నాను అని మనస్సులో అనుకుని చేతిలో పెడితే చాలట. అలా దానం చేయడానికి మళ్ళీ తిథివార నక్షత్రాలు అక్కర్లేదట. ఈ తిథులు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించకుండా సమయం రాగానే సంకల్పం చేసేయడం ఉంది. సంకల్పం ముఖ్యం, అందుకని చెప్తాను అన్నమాట. ఇప్పుడు భాగసప్తమి ఉంది, భాగసప్తమి నాడు దానం చేద్దాం అనుకున్నాం, సంకల్పం చెప్పుకోవడానికి భాగసప్తం అక్కర్లా, ఈ క్షణంలో కూడా మనసు అనుకోవచ్చు అనమాట. భాగసప్తమి నాడు నేను నాకు తోచినంత భూదానం చేద్దాం అనుకుంటున్నానని మనసులో చెప్పుకొని ఆ రోజు దానం చేయి. అలాగే ఇప్పుడు చెప్పిన తిథుల్లో ఏ తిథినా ఆ ఫలానా తిథి నాడు దానం చేద్దాం అనుకున్నాను అని ముందే మనస్సులో అనుకుని తప్పక ఆ తిథి నాడు దానం చేయాలి. సంకల్పం చెప్పుకున్నాం కదా అని మానేస్తే ప్రమాదం, తనకు తోచింది చెయ్యాలి.